நமஸ் சிவாபியாம் நமபுருந்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷசேதனாபியாம் நமோ நமஸ் சங்கர பார்வதீபியாம். అందుకోవారి అష్టాది చిత్రాల మహాకార్యక్రమంలో ఇప్పటి వరకు కొన్నేమో ముఖాముఖి ఇంకా వామన పురాణం, సాంద్ర పురాణం రెండు మీదే, గరుడ పురాణంలో ఉన్న ముఖ్యమైన కాండం అంతా కూడా ఇంతకు పూర్వ పురాణంలో నరకవర్ణం అనే పేరుతో మీరు ఉన్నారు. అయితే ఇది గరుడ పురాణాలు చెప్పకపోవటం వల్ల మీకు తెలియదు. అందులో గురుముహం కృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాన్ గురోదపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యత్తి ఇలాంటి శ్లోకాలు అందులో గురువు గారిని హుంకరించినా తొంకరించినా ఆయన ఆజ్ఞను ధిక్కరించినా మంచినీడు పుట్టిన అడవిలో బ్రహ్మరాక్షసుడై కొడతాడని, అలాగే చచ్చిపోయిన వాడు ఈ భూలోక కాలమానం ప్రకారం అయితే ఏడాది, నరక కాలమానం ప్రకారం అయితే 12 రోజులు ప్రయాణం చేస్తారని ఇవన్నీ మనం గరుడ పురాణంలో చెప్పుకున్నాం. ఇంకా గరుడ పురాణంలో కూడా ఒకటి ఒకటి పునర్జన్మకి సంబంధించిన కాండం మిగిలింది, అది ఈ వామన పురాణంతో పాటుగా చెప్పేసుకుందాం. ఈ వామన పురాణము ఆ భాగము పూర్తయితే ఈ విడతలో ఇంకా ఆఖరి పురాణంగా స్కాంద పురాణం మిగులుతుంది. అందులో వామన పురాణం దాదాపు ఒక 5-6 శ్లోకాలు కలిగిన పురాణం, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాకుండా ఉంటుంది. ఒక 20-21 రోజుల్లో అయ్యే పురాణం. పూర్వం ఒకప్పుడు ఈ సౌనకాది మహర్షులు అంతా సూత్రుడి ద్వారా కథ విన్నారు. వాడు సూత్రుడిని అడిగితే ఆయన వాళ్ళకి వామన పురాణం గురించి చెప్తూ, బ్రహ్మ మానస పుత్రుల్లో ఒక ఆయన ఉన్నాడు పులస్త్యుడు అంటారు. ఆయన అంగిరుడు, క్రతువు, పులస్త్యుడు, మరీచి వీళ్ళందరూ దక్షుడు బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టారు, అందుకని వీళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అన్నారు. మనస్సు నుండి పుట్టినవాళ్ళు మానస పుత్రులు అంటే, అప్పట్లో ఇలాగే మరక వల్ల ఈ భార్యాభర్తల వల్ల పుట్టేవారు కాదు, అదంతా తర్వాత స్వయంభూమను వల్ల శతరూప వల్ల ఈ విధానం వచ్చింది. మొదట్లో బ్రహ్మ తన సంకల్ప బలంతో పుట్టించేవాడు, కొందరిని మనస్సంకల్పంతో కొందరిని ముఖం నుంచి సృష్టించాడు. ముఖం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొందరు, మనస్సు నుంచి వచ్చిన వాళ్ళు కొందరు, మనస్సు నుంచి వస్తే వాళ్ళని మానస పుత్రులు అంటారు. అందులో ఒకడు పులస్త్యుడు, ఈ పులస్త్యుడి యొక్క కొడుకే విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకే రావణాసురుడు అండి. అందులో ఈ పులస్త్యుడు చాలా గొప్పవాడు. ఒకసారి నారదుడు భూమండలం అంతా తీర్థయాత్రలు చేస్తూ అన్ని తిరుగుతూ తిరుగుతూ పులస్త్యుడున్న ఆశ్రమానికి వెళ్ళాడు. పులస్త్యుడు అప్పుడు ఎక్కడున్నాడు, బదరీలో ఉన్నాడు సరస్వతీ నదీ తీరంలో. ఆ పులస్త్యుడికి నమస్కరించి, మహానిష్టతో తపస్సు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అంటే, శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరిని మనస్సులో పెట్టుకున్నాను, శివకేశవులిద్దరికీ అభేద తత్వం, అందుకే నేను ఒకసారి నమశివాయ అంటా, ఒకసారి నమో నారాయణాయ అంటా, నాకు భేదం లేదన్నట్టు. అలా అయితే ఒక్కొక్కప్పుడు నాకు ఈ పురాణాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అందులో మొదటిది, కథం భగవత బ్రహ్మన్ విష్ణునా ప్రభ విష్ణునా వామనత్వం ధృతం పూర్వం తన్మహాధ్యక్ష పృచ్ఛత. అంతటి భగవంతుడు విష్ణువు కూడా ఎన్ని శక్తులున్నాయి ఆయన దగ్గర, ఆ శక్తులు లెక్క పెట్టడం మన వల్ల కాదు. అంతటి వాడు తలుచుకుంటే చక్రంతో ఒక క్షణంలో బలి చక్రవర్తి తలా నరిక అవతల పారేయగలడు. ఆయన కూడా వామనుడి యాచకుడు ఎందుకు వెళ్ళాడు బలి దగ్గరికి, అదొక అనుమానం. తర్వాత మహానుభావుడు ప్రహ్లాదుడు కూడా నరనారాయణులతో యుద్ధం చేశాక అంతటి గొప్పవాడు భక్తుడు కూడా యుద్ధం చేయడం ఏమిటి. మరొక మాట, శివుడి భార్య మొదట సరస్వతీదేవికి, తర్వాత ఇటు విష్ణువుకి అందరికీ ఆరాధ్యురాలు. అంతటి ఆవిడ కూడా శరీరం విడిచిపెట్టి హిమవంతుని కూతురు ఎందుకు పుట్టింది. మహానుభావులు పూజించే సతీదేవి శరీరం విడిచిపెట్టడం ఏమిటి. ఈ అనుమానాలన్నీ పట్టుకు పీడిస్తున్నాయి చెప్పమంటే, ముందుగా నీకు చెబుతున్నా వీరు, విష్ణుమూర్తి వామనుడిగా ఎందుకు మారాడని అడిగా, దానికి వామన పురాణం అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన గ్రంథం అని అది చెబుతున్నా. ఒకప్పుడు మందరగిరి మీద కూర్చున్నాడు శివుడు, తొడ మీద కూర్చుంది పార్వతి. పార్వతి అంటే అప్పుడు ఇంకా పార్వతి కదా వాడి పేరు, ఇంకా సతీది దాక్షాయ దక్షుడు కూతురు. శరీరం విడిచిపెట్టాక హిమవంతుడు కూతురైంది.
మొదట్లో ఆవిడ పాప ఇల్లు లేక చాలా బాధపడింది. ఏమన్నా లేకపోయినా ఇల్లు లేకపోవడం కొంత బాధ. అందుకని ఆవిడ కూడా భర్తని ఏమంటే ఈ విష్ణుమూర్తికి వైకుంఠం చాలా అత్యద్భుతమైన భవనం ఉంది, అబ్బబ్బో 7 వాకిళ్ళు ఉన్నాయి, తలుపులన్నీ బంగారంతో చేశారు, ఇంకా బ్రహ్మగారి చెప్పేకల్లా తామర పూర్వాకారంలో ఇల్లుంది, అమ్మవారికి మణిదీపంలో ఉన్న వైభవం ఇంకెవరు వర్ణించలేరు, ఏదో చెడిపోయిన మనకన్నా వీడు ఇలా కాలింది, మీరెప్పుడు కొండ మీదే కూర్చుంటారు, మీ తొడ మీద నేను కూర్చోవడం, ఇది వేసవి కాలం వచ్చింది, అమ్మవారికి కూడా వేసవి కాలం వచ్చింది, మనకు మళ్ళీ ఆవిడకు కూడా కరెంటు కట్టింగ్ అక్కడ. దాంతో ఆవిడ ఏమంది సుస్పష్టంగా, ఎత్ర గ్రీష్మే స్థితయోర్నవు గమిష్యతక, మంచి వేడి ఎక్కువైపోయింది, మండు టెండులు దీనికి తట్టుకోలేకపోతున్నాం, చివరికి ఇంతమందికి ఇది వరాలు ఇచ్చే మనకి వేసవి కాలంలో చల్లగా కూర్చోవడానికి ఒక్క పంపలేకపోవటం ఏమిటి, అప్పటికే హిమాలయ పర్వతానికి వెళ్ళలేదంటే మందర పర్వతం మీద ఉన్నాడు, మాయిరాని మందర పర్వతం వేడిగా ఉంది, అందుకని ఉండలేకపోతున్నాం, ఒక్క ఇల్లు కట్టండి అని. అప్పుడు ఆయన అన్నాడు, ఇవాళ నువ్వంటే కొత్తగా నాకు భార్య అయ్యావు కానీ నీవు భారీగా నాకితం నుంచి ఈ మందర పర్వతం మీదే ఉన్నాను, ఇవాళ నువ్వు వచ్చావని నీకోసం ఇల్లు కట్టలేను, నాకు అరణ్యవాసమే ఇష్టం అన్నాడు. సరే భర్తలు ఏమనలేక ఇల్లు లేకపోవడం లేదు, ఎప్పుడు ఆడవాడికి మండిపోతూనే ఉంటుంది, కాబట్టి మొగుడు ఇల్లు కట్టకపోతే ఏం కట్టకపోయినా పర్వాలేదు కదా, కొంప లేకపోతే ఆ మొగుడి మీద గసొస్తుంది అనమాట, కానీ ఏం చేస్తుంది కాస్త ప్రతివ్రత, అందుకని దిక్కుమాలంటే ఏం అనలేక ఆయన్ని సరే పడింది అనమాట. గడిచింది వేసవి కాలం, ఎలాగో పాపం. అంటే ఇప్పుడు మనకు అనుమానం అంటే వేళప్పడం వల్ల వేసవి కాలం అవుతుందని కాదు, వెనకాల ఒక లీల ఉంటుంది, భగవంతుడు ఒక నాటకం ఆడతాడు, ఒక కపట నాటకం అంటారు, లీలా నాటక సూత్రధారి ఆయన ఏదో చేయబోతున్నాడు, అందుకే ఇలా జరిగింది. లేకపోతే వేసవి కాలం ఏమిటి అమ్మవారికి పార్వతీదేవికి అగ్నిహోత్రం వాడికి మూడు ఒకళ్ళు ఉప్పంటే లోపం రసం అవుతుంది, ఈ జపాన్ లో నిన్న మొన్న వచ్చిన సునామీ లాంటివన్నీ ఆవిడ కడుపులో రోజు రేగుతూ ఉంటాయి, ఆవిడకు కూడా వేసవి కాలం ఎండ ఉంటుందంటే మహాత్ముల లీలలు ఇలాగే ఉంటాయి, ఎంతటి గురువు గారైనా పప్పు కొట్టుకుని నీళ్లు పోసుకోవట్లే, అలాగే భగవంతుడు కూడా అంతే. అందుకని ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంది, వేసవి కాలం గడిచాక ఇంకా ఆకాశం అంతా శృత్వైవమేకస్య దృఢం తు గర్జితం జయంతి హంసాస్య సరాంసి తక్షణాత్, వర్షాకాలం వచ్చింది, ఆకాశం అంతా నల్లగా మేఘాలు ఆవరించాయి, దిక్కులన్నీ జనసంచారం లేకుండా అయిపోయాయి, మేఘాలు నల్లగా ఆవరించి మధ్యలో మెరుపులు మెరుస్తూ పెట్టిల్ అనే చట్టాలతో పిడుగులు పడుతూ ఓ వర్షం పొరడం మొదలుపెట్టాడు. అందులో ఆ రోజుల్లో వర్షాకాలం అంటే మరీ ఎక్కువగా ఉండేది, భీకరమైన వర్షాలు అన్నమాట. ఆ వర్షాలు సూది మనమోపి అంత కన్నానికి ధార కూడా లేకుండా అడ్డంగా కురుస్తుంది వర్షం అన్నమాట. సాధారణంగా ఆకాశంలో వర్షం కురుస్తుంటే మనకు కనపడుతుంది, ఆ కనపట ఎలా ఉంది, ఒక సూది కూడా పెట్టడానికి వీలు లేకుండా అంత దట్టంగా పడిపోతుంది నీరు. ఏనుగు తన తొండముతో నీరు విడిచి పెడితే ఎంత ధారగా ఉంటుందో అది కొండపోత పైన కొండతో పోసినట్టే. ఈ వర్షాన్ని చూచి అయ్యి బాబాయ్ వర్షం వచ్చేసింది, చలిగా రసిస్తోంది, మనం నడిచిపోతున్నాం, మేఘాల గర్జనలు, మెరుపు తీగల మెరుపులు, నెమళ్ళు క్రైంకారవాలు చేస్తున్నాయి, వర్షాకాలం వస్తే నెమళ్ళు ఆడతాయి, ఇక ఈ జలధార తట్టుకోలేకపోతున్నా, చూడండి అవుగో హంసం, అవుగో చక్రవాత పక్షులు, ఇవో ఇవి రకరకాలైనటువంటి నీటి పక్షులు, ఇప్పుడైనా మీకేమైనా నామే జాలి కలగట్లేదా, కదంబ వృక్షాలు, అర్జున వృక్షాలు, అన్ని చెట్లు పువ్వులు రాలి చేస్తున్నాయి, ఆకులు పడిపోతున్నాయి, చెట్లు విరిగిపోతున్నాయి, ఓ ఇల్లు కట్టుకుందాం ఉంది. ఇప్పటికైనా ఈ వర్షాకాలంలో మనం ఈ చలి భరించలేము, వర్షం తట్టుకోలేము, ఓ ఇల్లు కట్టండి అంటే, ఇత్థం త్రినేత్ర శృతి రామణీయకం శ్రుత్వా వచో వాక్య విదంబ భాషే, అన్ని విని నన్నేం చేయమంటావు, ఇల్లు కట్టాలంటే డబ్బు ఉండాలి, స్థలం అంటావా, అప్లికేషన్ ఏదో రకంగా కబ్జా అని పదం వాడేదే అదేదో చేసుకోవచ్చు, పంప కొండ, కానీ గృహం కట్టడానికి డబ్బు లేదు, నేను ధరించేది పులితోలు, బట్టలు కూడా లేవు, నాకు ఓ బట్టల షాపులో పనిచేస్తే ఎవడన్నా చేరేస్తాడేమో అంటే దిక్కుమాలవాడు వాళ్ళు ఇవ్వడం లా, ఇంకా యజ్ఞోపవేతం కూడా లేదున్నారు. తెగిపోతే చేసుకోవడానికి కొత్త యజ్ఞోపవేతం దొరకటం లేదని డబ్బులు పెట్టి కొనలేక పాములు వేసుకున్నాను. పాము అయితే తెగట కనుక ఇంకా చెవిపోగులు పద్మము పెంగళుడు అనే రెండు పాములు ఆయన నాగకొండలధారి అంటారు. ఆయన ఈ కొండలను మళ్ళాగా ఇలాగ బంగారము వెండి వండుకుంటారు. ఆయనకి తాచుపాములు చెవి కొండలాలు. ఆ తాచుపాముల పేరులో ఒకటి పేరు పద్ముడు, ఇంకోటి పేరు పెంగళుడు. ఇంకా భుజానికి కీర్తులు ఇక్కడ కూడా పెట్టుకున్నాడు. వంకీలు అంటారు ఆడవాళ్ళు పూర్వం పెట్టుకునేవారు. అలాంటి కేయూరలో కంబళుడు ధనంజయుడు. ఇంకా కుడి చేతికి ఎడవ చేతికి కంకణా వేసుకున్నాను, అవి అశ్వతరుడు తక్షకుడు. ఇక మొలతాడు మంచి నిగనిగలాడిపోతున్న నీరుడనేవాడు తాచుపాము, నల్ల తాచుపాము వాడు మొలతాడు. నల్ల తాచుపాము కాబట్టి నల్ల మొలతాడు అనమాట. ఆటిక రంగులు ఉంటాడు, కలిసి ఎర్ర మొలతాడు కూడా కాదు నల్ల మొలతాడు. ఇంతకి మించి నా దగ్గర ఇంకేముంది, ఇవి తాకట్టు పెడితే ఒకడూ కొనడు, డబ్బులు రావు, ఇల్లు కట్టడం కొనరు. పాప ఆవిడ చాలా బాధపడిపోయింది. ఆడవాళ్ళు సామాన్యులు కూడా లోన్లు పెట్టుకోలేసుకుంటారు. ఇక్కడ దీపం కొప్పలని గవర్నమెంట్ కూడా ఎవడో వాడు కోసేసుకుంది. కనీసం ఈ భార్యని ఈ మాత్రం ఇల్లు కూడా లేకుండా చేసేసారు. ఎక్కడో ఒక పొలంలో ఫామ్ హౌస్ కూడా లేకుండా ఉంది మనకి అని బాధపడిపోయి, సరే కొంచెం ఇంతకాలం మీతో ఏదో పడ్డానుకోండి, వేసవకాలంలో ఎండకి బాధపడిన చెట్లు ఉన్నాయి కాబట్టి కొంత శాంతీయం, ఈ వర్షంలో ఇలా తడుస్తూ బతకాలా. ఆవిడ అన్న మాట వినండి, వృక్షములే స్థితాయ మే సుదుఖే నవదాం. చెట్ల నీడల్లో తడిసిపోతూ ఏడుస్తూ బతకడమేనా యావజ్జీవితి వింతేనా? అప్పటిదాకా ఆవిడ మాటలు సామాన్యంగా భావించి హాస్యంగా భావించిన స్వామికి దారి కలిగింది. ప్రియురాల, ఈ వర్షం నీకు బాధ కలిగిస్తోందా, చడి నీకు ఏడుపు కలిగిస్తోందా? నా తల మీదే గంగుందే, ఈ గంగలో తడిసినప్పుడు నీకు లేని బాధ వర్షంలో వస్తోందన్నమాట. కాబట్టి నీకు ఇక వర్షం ఇష్టం లేదని అర్థమైంది. వర్షం ఇష్టం లేకపోతే ఇల్లే కట్టుకోవాలా? వర్షంలో తడవకుండా ఉండడానికి చాలా మార్గాలు ఉంటాయి. మన ఇక్కడ మేఘం పైకి కూర్చుందాం, మేఘం కింద ఉంటే వర్షం కురుస్తుంది, కానీ మేఘమండలం మీద కూర్చుంటే వర్షం భయం ఏముంది? యథా అంబుదార అన్న తమని పతిష్యంతి విక్రహే ఘనావస్థిత దేహాయ ప్రవృత్త ప్రయాస్యతి. నీవేం భయపడకు, నీ శరీరం మీద ఒక్క వర్షపు బిందువు కూడా పడకుండా మేఘమే మనకు ఆసనంగా చేస్తాను, మేఘమే మనకు కుర్చీ, అక్కడ కూర్చుందాం, ఇక మన మీద వర్షం చుక్కపడదు అనగానే సరేనండి. ఇద్దరు ఒక మేఘకాండం మీద కలిగి కూర్చున్నారు. దాంతో అప్పటి నుంచి శివుడికి జీవమూత కేతుడు అని పేరు వచ్చింది అనమాట. మేఘమునే తన నివాస స్థానంగా చేసుకున్నాడు కనుక ఆ వర్షాకాలం హాయిగా గడిచిపోయింది మొత్తం మీద. ఇంకా మానవులకి ఆనందం కలగజేసే శరత్కాలం వచ్చింది. శరత్కాలం అంటే పూర్వ భార్యాభర్తలు ఇద్దరు సరదాగా వెన్నెల్లో తిరిగేవారు అనమాట. ఓ నెల్ల రాజా నెల్ల రాజా అని పాడుకునే రోజులు. ఇప్పుడు వీళ్ళు పాటలు ఎక్కడ ఏడిసే వాళ్ళకి పొద్దున సాయంకాలంతో కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప. ఆ శరత్కాలంలో తెల్లని మబ్బులు, సరే చెట్ల మీద గద్దలు, కొన్ని చోట్ల కొంగలు, నదులు కూడా ప్రవాహం తగ్గించుకున్నాయి, బురదలు తగ్గాయి, నేల కూడా కాస్త పొడిగా అయ్యింది, తామర పువ్వులు వికసిస్తున్నాయి, రాత్రి పూట కరువు పువ్వులు వికసిస్తున్నాయి, చంద్రుడి వెన్నెల, అందులో ముఖ్యంగా ఆశ్వయుజ కార్తీక మాసాలే శరత్కాలం అంటే, ఈ రెండు పూర్ణిమలు ఈ ప్రపంచంలో ఎప్పుడూ లేనంత వెన్నెలిస్తాయి. అవన్నీ చూచింది. ఆ మందర పర్వతం మీద మళ్ళీ మేఘమండలం నుంచి దిగారు వీడు సతీదేవితో తిరిగట. అప్పుడు జరిగిందో తమాషా, ఈ శరత్కాలంలో క్రమంగా కార్తీక మాసం ఉందని చెప్పారు కదా, కార్తీక మాసంలో శుక్రపక్ష ఏకాదశి తోటి చాతుర్మాస్యం ముగుస్తుంది, ద్వాదశి వస్తుంది. ఈ ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటే విష్ణుమూర్తి నిద్రలో నుంచి వేసే ద్వాదశి అంటారు. ఆ పాదశనాడు ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడు దక్షుడు ఒక యజ్ఞం సంకల్పించాడు. ఈ యజ్ఞానికి ద్వాదశైవసాదిత్యాన్ 12 మంది సూర్యుల్ని పిలిపించాడు. ఇంద్రుడు తక్కిన దిక్పాలకులు వచ్చారు. కశ్యప మహర్షి వచ్చాడు. ఇంకా సదస్సులుగా ఎంతో మంది వచ్చారు. అరుంధతి వశిష్ఠులు, అత్రి అనసూయలు, ధృతి కౌశికులు, అహల్య గౌతములు, అమాయ భరద్వాజ మహర్షులు, చంద్రుడు, అంగిరుడు, ఇలాంటి మహానుభావులంతా వచ్చారు. వీళ్ళంతటి యాజ్ఞికులుగా పెట్టాడు. ధర్ముడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈయన దక్షుడికి అల్లుడు. ఈయన భార్య పేరు అహింస. వీళ్ళిద్దరినీ కూడా ధర్ముడికి మొత్తం 10 మంది భార్యలు ఉన్నారు. దక్షుడి భార్యలో, దక్షుడు కూతురులలో 10 మందిని చేసుకున్నాడు ధర్ముడు. అందులో ఒక భార్య వల్ల పుట్టిన వాడే నరనారాయణుడు. అంటే అటువంటి ధర్ముడిని, నరనారాయణులంతటి వాళ్ళకి తండ్రిని, తన అల్లుడిని అహింసా సమేతంగా పిలిచాడు. అహింస అనే ఆవిడ పెద్ద భార్య అనమాట. వాళ్ళని ద్వారపాలకులుగా యజ్ఞకొండగా నిలబెట్టాడు. అరిష్టదేవి అనే వరవలుడుంటే ఆయన్ని పిలిచి సమిధను తీసుకురమ్మన్నాడు. ఇంకా భృగు మహర్షికి మంత్రములను చక్కగా ఉచ్చరించే బాధ్యత పెట్టాడు. మంత్రం అంటే చక్కగా ఉచ్చరించాలని చెప్పారు కదా, బండభూతులు ఉచ్చరించకూడదు. అంచేత మంత్రం ఎప్పుడు గురువు గారి దగ్గరే తెలుసుకుని గురుముఖతహాయే భక్తితో శ్రద్ధతో ఒక్క తప్పు లేకుండా నిర్దోషంగా ఉచ్చరించాలి, ఒక నియమం. ఆ తర్వాత రోహిణి సమేతంగా చంద్రుడిని పిలిచాడు. చంద్రుడికి వరుసగా దక్షుడు తన కుమార్తెను 27 మంది ఇచ్చాడు. వాళ్ళే నక్షత్రాలు. అందులో రోహిణి అంటే కొంచెం మీకు ఎక్కువ ఇష్టం. ఆ రోహిణి సమేతంగా పిలిచాడు. మరి డబ్బు మీద ఆధిపత్యం నీది, కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టు, తొందర పెట్టి ఖర్చు పెట్టి, నీ డబ్బులు కావు కదా, మామగారి డబ్బు కదా అని ఎక్కువ ఖర్చు పెడతానమ్మా అని జాగ్రత్త అన్నాడు. లేదండి మామగారు, మీ డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడతానన్నాడు. ఆ తర్వాత అందరినీ పిలిచాడు. ఇద్దరిని మాత్రం పిలవలేదు. ఆఖరి కూతురు సతీదేవిని, శివుణ్ణి పిలవలేదు. అనగానే నారదుడి అనుమానం వచ్చింది. కిమర్థం లోకపతి నాథనాధ్యక్షో మహేశ్వర జ్యేష్ఠ శ్రేష్ఠో వరిష్టోపి ఆద్యోపి నిమంత్రిత. అదేమిటయ్యా, సమస్త లోకాలకి అధిపతి, డబ్బుకి అధిపతి, కుబేరుడికి అష్టసిద్ధులు ఇచ్చిన మహానుభావుడు ఆయన కాకెవరు. కాబట్టి వాడు కుబేరుడి దగ్గర ఉన్న సంపదలన్నీ మహానుభావుడే, పరమేశ్వరుడు ఇచ్చినవి. అటువంటి వాడు పరమేశ్వరుడు, లోకపూజ్యుడు, శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు, ఆద్యుడు. ఆ మహేశ్వరుణ్ణి, అందులో అల్లుడిని, చిన్న కూతురు మొగుడిని, సహజంగా ఎవరికైనా చిన్న కూతురు అంటే ఎక్కువ ఇష్టం అంటారు. మరి ఎండికి ఆ చిన్న కూతురు మొగుడిని కూడా పిలవకపోవడం ఏమిటి అనగా కులస్తుడు చెప్పాడు. అయితే ఏమయ్యా, భగవంతుడు కపాలి అనే ఉద్దేశ్యంతో ఆయన పిలవలేదు, కారణం ఉన్నది. అలాగని మళ్ళీ ఈయన గమనం వచ్చింది. అలాగా అసలు ఈయన కపాలి ఎందుకయ్యారు అది కూడా చెప్పు. అయితే చెబుతున్నారు, ఆది పురాణం బ్రహ్మగారు తన మనస్సంకల్పంతో సృష్టించి లోకానికి ఇచ్చిన మొదటి పురాణం ఆది పురాణంలో ఈ కథ ఉన్నది. అదే ఈ వామన పురాణం పేరుతో నీకు వినిపిస్తున్నాను. పూర్వం ఒకప్పుడు చరాచర జగత్తంతా కేవలం సముద్రం మిగిలింది, ఏమి లేదు. ప్రళయం స్థలంగా ఉంటుంది. చూశాక నిన్న మొన్న టీవీలో మొత్తం జపాన్ టపటప పట్టణాలు పట్టణాలు ఇళ్ళుకిళ్ళు లేచిపోయాయి. మన కళ్ళ ముందే జరిగింది. ఇది నిజంగా జలప్రళయం వచ్చి ప్రపంచం అంతా కొట్టుకుతే ఉంది. అప్పుడు ఏ ఉండవు. అప్పుడు బాలశెట్టి వారి పేట లేదు, ఇంకొక పవర్ పేట లేదు, నరసింహరావు పేట లేదు, ఏలూరు లేదు, సత్రంపాడు లేదు, కొంప లేదు, గోడు లేదు, పొలాలు లేవు. కౌలుకి తీసుకోవడాలు ఉండవు. ఒకటే కౌలు పైకి వెళ్ళి పోయి అక్కడ కౌలుకు తీసుకోవడాలి. అందరూ అక్కడికి పోవాల్సింది. అప్పుడు ఈనాడు ఏమి ఉండవు. రోజు ఒక్కరికి నీళ్ళు వేసామని గంగక్క మొక్క అంటూ ఉంటే కదా, మనం అంటూ ఉంటే కదా, నీళ్ళు చెరగొట్టారు. ఏం గంగలేదు. స్నానం చేసామని గంగక్కర్ల, పురాణం రాసే గంగక్కర్ల, పురాణం చెప్పించే గంగక్కర్ల, ఆటో వచ్చిందా, ప్లేట వచ్చిందా, కారు వచ్చిందా అనే గంగక్కర్ల. ఇలా ఏ కారణం అది మహాప్రళయం, జలప్రళయం అది. ఆ జలప్రళయంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పవనుడు, అగ్ని అందరూ నశించిపోయారు. తరు పర్వతాదులన్నీ మునిగిపోయాయి. ఏ తక్కానికి అందని ఒక కటిక చీకటి ఆవరించిందిట. అంటే మనం ఏమిటి చీకటిని ఊహించలేమన్నమాట. అది అప్రవర్క్యము అన్నారు. ఏమిటో చీకటి అనడానికి అనేవాళ్ళు లేరు. ఆ చీకటి ఏమిటో దీంట్లో అటువంటి తమోభూతం సుదుర్దశం, భయంకరమైన చీకటి వచ్చింది. అప్పుడు రేషన్ రేషన్ లేదు రేషన్ లేదు ఇంకా ఈ మధ్యది కాబట్టి రేషన్ తీసుకునేవాడే అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి నేను బతుకున్నాను రాయాలి అక్కడ సమయం బట్ట అంటే ఇవన్నీ పోయాయి ఇక ఆ సమయంలో తస్మిన్ సమేతే భగవాన్ నిద్రాం వర్ష సహస్రకీ రాత్రి అంతే సృజతే లోకాన్ రాజసం రూపమాశ్రితం ఆ సమయంలో భగవంతుడు 1000 సంవత్సరాల కాలం కఠోర నిద్రలో ఉన్నాడు ఆయన కాలం మన కాలం కాదు ఆ తర్వాత రజోరూపం ధరించాడు ఆయనే బ్రహ్మగా రజోరూపం అంటే ఎవరు బ్రహ్మ లేచాడు ఆ సమయంలో బ్రహ్మగారు సృష్టి చేద్దామనుకుంటూ ఉంటే త్రిశూలం పుచ్చుకునే రుద్రాక్ష ధారణ చేసిన రుద్రుడు అక్కడికి వచ్చాడు బ్రహ్మదేవుడిని రజోగుణం ఆవహించింది అహంకారం పుట్టింది మూడు కళ్ళవాడా పంచముఖుడా ఎవడవును అసలు నిన్నెవడు సృష్టించాడు సృష్టికర్త నేను నేను సృష్టించకుండా పుట్టేయటం నేను ఏమిటి అన్నాడు రుద్రుడు పర్వకాలని నేను ప్రపంచ ప్రళయ కాలంలో కూడా నాశనం కాకుండా కాశీలో ఉండేవాడిని ఇలా పిచ్చాడా నీకు వచ్చి వాళ్ళు ఎంతో మందిని నాకు అడవుకుంటూ చూశాను నువ్వు 5 ముఖాలతో కొత్తగా పుట్టిన బ్రహ్మది అసలు నిద్రపోయేది నువ్వు నాకు విష్ణువుకి నీలాంటి నాశనం ఉండదు నువ్వు ఆ పిల్లాడివి అన్నారు మండింది ఇంకా అక్కడ నుంచి వాదం అంటే ప్రమాదం కదా వాదున వచ్చున్నది కీడు సొమ్ము వసుదలు సొమ్ము ఎప్పుడైనా సరే వాదోపోదాలు చేయకుండా ఉండడం కొన్ని సందర్భాల్లో మంచిది బాగుండాలని కోరుకుంటే అనవసర వాదం వల్ల ఎప్పుడు తగాదాయే వస్తుంది అందుకని వాదం పెరిగింది నువ్వే నాకు నమస్కారం చేయంటే నువ్వే నాకు నమస్కారం చేయని పూర్వం బ్రహ్మ విష్ణువులు కొట్టుకున్నట్టు ఇద్దరు కొట్టుకున్నారు చివరికి ఒక స్థాయి దాటి తిట్టేసాడు శివుణ్ణి పోయేకాలం వచ్చి బ్రహ్మకి నువ్వు తమమూర్తివి దిగంబరుడివి ఎద్దు మీద ఎక్కి కూర్చునే 3 కళ్ళవాడివి లోక సంహారం చేయటం తప్ప నీకేం తెలుసు సృష్టి చేయటం చెప్పో నాకు నమస్కారం చేయాల మండిపోయిందని వెంటనే ఏం చేశాడు 5 ముఖాలు ధరించాడు తూర్పుకు పడమరకి దక్షిణానికి ఉత్తరానికి ఒకటి ఆకాశానికి అవే సత్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము ఈ 5 ముఖాలతో ప్రత్యక్షమైనప్పుడేనా బ్రహ్మగా రాగచ్చు కదా ఆగితే ఆయన బ్రహ్మెందుకు అవుతాడు 5 ముఖాలు కాదు కదా 5000 ముఖాలు ధరించిన ఐ డోంట్ కేర్ బాన పడినప్పుడు నీటిలో బుడగలు తుక్కు తుక్కు లేస్తాయి ఆ బుడగలు లాంటివే నీ తలకాయలు అన్నట్ట నా తలకాయలు బుడగల చూసుకో అని వెంటనే ఏం చేశాడు ఎడం చేత్తో బ్రహ్మగారి ముఖంలో 5వ ముఖం పైకి ఉంటుంది దాన్ని గిల్లేశాడు బ్రహ్మ కూడా ప్రారంభకాలంలో పంచముఖుడు ఆ తలకాయని గిల్లాడు అది వచ్చి చేతికి అతుక్కుపోయి పొడుగుపోదు జిడ్డులో కొట్టుకుందన్నమాట మా అయ్యారు కూడా దాంతో శివుడికి అసహ్యం కలిగింది ఇదేంటో ఈ కుమార్ల కపాలం కొట్టుకుంది ఒకళ్ళ బ్రహ్మగారి కపాలం అనుకుని అంటాడు అది ఊడి పట్టంలా అప్పుడు బ్రహ్మ ఓ దుర్బుద్ధి నువ్వు పాపిష్టివాడివి నిన్ను చంపుతా చూడని తన శరీరం నుంచి ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు వాడు రాయించి ఎర్రగా ఉన్నాడు 4 చేతులున్నాయి ధనుర్బాణాలు ఉన్నాయి సూర్యుడి కాంతితో ఉన్నాడు వాడు వాడు శివుడితో యుద్ధానికి వస్తే శివుడు పటపకానవి నిన్ను నేను చంపడానికి వీల్లేదు ఎందుకంటే నేను కూడా అనవసరంగా బ్రహ్మగా తలగిల్లా ఏదో విష్ణువుకి అప్పగిస్తే వెళ్ళిపోయేది అని వెంటనే నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు నారాయణుడు ఎక్కడున్నాడు హిమాలయ పర్వతాల్లో బదరిలో తపస్సు చేస్తున్నాడు నరనారాయణుడు ఇద్దరు చేస్తున్నారు అందులో నారాయణుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి శంకరుడు ప్రభు మహాకాపాలికుణ్ణి శివుణ్ణి ఈ దిక్కుమారుడు ఎవడు వచ్చి నా ప్రాణం తీస్తున్నాడు వీడితో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు పైగా బ్రహ్మగా తలగిల్లా అదేమో చేతిని పట్టుకుంది వీడి సంగతి ఎవరో నువ్వు చూసుకో అన్నాడు ఆయన ఏం తీశాడు వెంటనే త్రిశూలం ఒకటి తీసుకో ఆ త్రిశూలంతో నా ఎడం ముఖం మీద ఇలా కొట్టాను అలా కొట్టగానే ఆ త్రిశూలం నుంచి ఒక మహాపురుషుడు పుట్టాడు అప్పటిదాకా నారాయణుడు ఒక్కడే ఉండేవాడు ఆ త్రిశూలంతో కొట్టతోటే పక్కన ఇంకోటి వచ్చాడు ఆయనే నరుడు అంటారు గుర్తుపెట్టుకోండి నరనారాయణుల్లో ఒకడు అన్నమాట ఆ త్రిశూలంతో భుజం మీద కొట్టగానే ఒకడు నరుడు పుట్టాడు మరొకటి పైకి లేచింది అది ఆకాశ మార్గంలో నక్షత్రాల దగ్గరికి వెళ్ళింది దాన్ని అత్రిముని గ్రహించాడు అందులోంచి దుర్వాసుడు పుట్టాడు 3వ ధార వచ్చింది అదిగో అందులో నుంచి అత్యద్భుతమైన గంగ పుట్టింది. ఈ విధంగా ముగ్గురు పుట్టుకొచ్చారు. అందులో ముందు పుట్టిన ఆయన నల్లగా ఉన్నాడు, అత్తం విష్ణువులాగే నీలంగా ఉన్నాడు. అప్పుడు విష్ణువు, రే అబ్బాయి, నా ఎడమ భుజం మీద నుంచి శివుడు పుట్టిన త్రిశూలపు దెబ్బ నుండి పుట్టావు, నీకు నారాయణుడు అని పేరెడుతున్నాను, నా మాట వింటావా, అంటే మీరు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తానన్నాడు. వాడెవడో బ్రహ్మదాను సృష్టించగా వచ్చాడు, సూర్యకాంతితో ఉన్నాడు. ఆ దిక్కుమంది వాడు శివుణ్ణే చంపుతానని వెంటబడ్డాడు. వాడు అంతం చూడన్నాడు. ఇంకేముంది, విష్ణువు ఎడమ భుజము నుండి శివుడు పుట్టిన త్రిశూలము నుండి పుట్టిన నరుడు ఈ సూర్యకాంతితో ఉన్న బ్రహ్మ నుండి పుట్టిన వాడితో యుద్ధం చేశాడు. ఆ ఘోర యుద్ధంలో ఎవరూ చావట్లేదు గాని ఈయన కొట్టిన బాణం దెబ్బకి ఆ బ్రహ్మగారి పుత్రుడు సూర్యుడు కలిసిపోయాడు. కాంతి విడిచిపెట్టి చావలేదు, సూర్యుడు యొక్క బింబంలో కలిసిపోయాడు. అప్పుడు శివుడు, ఏమంటావు బ్రహ్మ, చూసావా, అద్భుత బలశాలి నారాయణ స్వరూపుడు మా నరుడు కొట్టిన బాణం దెబ్బకి మీ వాడు తచ్చాడన్నాడు. తచ్చాడనగానే వాడు తొందరపడి, వాడు అంత తేలిక చావడే, నేను పుట్టించేటప్పుడు వాడికి రెండో జన్మలో తప్ప ఈ జన్మలో చావివ్వలా, వాడు సూర్యాంశతో కన్యకి పుడితేనే చస్తాడు, ఇప్పుడు ఎలా తచ్చాడు అన్నట. ఓహో, సూర్యుడు కలిసిపోయిన వీడు తచ్చే మార్గం ఇదా అని శివుడు వెంటనే ఏం చేశాట, నారాయణుడికి ఈ వార్త చేరేశాడు. అది ఆ తర్వాత వాడే కర్ణుడుగా పుట్టాడు. ఆ బ్రహ్మాంశతో పుట్టిన వాడు, సూర్యాంశతో సూర్యుడిలో కలిసిన వాడు కన్యకి పుట్టాడు. అందుకే ఆ తర్వాత ఈ నరుడే అర్జునుడిగా పుట్టాడు, రెండో జన్మలో తెచ్చాడు అన్నమాట వారికి. అందుకే బ్రహ్మగారు చూసారా, కర్ణుడు అర్జునుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధానికి సిద్ధపడితే శివుడు దేవతలు అర్జునుడు జయం పొందాలని జీవిస్తూ ఉంటే ఇప్పటి నుంచి మనందుకు జీవించడం ఎవడో ఒకడు జయం పొందలేమని అన్నాడు. అప్పుడు అలా కాదనే, నీ సంగతి మాకు తెలుసు, పూర్వ జన్మలో మీరు నువ్వు సృష్టించావు, ఈ జన్మలో వాడికి సాగు తప్పదు అని చేత వాడిని చచ్చేలాగా అర్జునుడికి విజయం వచ్చేలా మేము ఆశీర్వదిస్తున్నాం అంటారు చివరికి అనమాట. సరే, ఏది ఏమైనా వాడు చివరికి సూర్యకాంతిలో కలిసిపోయాడు. అప్పుడు బ్రహ్మ ఏమన్నట, బ్రహ్మాపమీశం వచనం బభాషే నేహాస్య జన్మాన్యజితస్య శంభో పరాజితచ్చేష్యత్తేసౌ త్వదీయో నరో మదీయ పురుషో మహాత్మ. శంకర, ఈ సాధారణ నరుడు చేతులు చావడు మావాడు, నిజానికి ఈ నరుడు ఓడిపోవాలి కాని విష్ణు శక్తి వల్ల దగ్గాడు, మావాడు ఈ జన్మలో చావడు అన్నాడు అన్నమాట. వాడు ఎలా చావాలో నేను చూస్తామని అన్నాడు. అక్కడికి శంకరుడు చివరికి బ్రహ్మపుత్రుడిని సూర్యుడిలో కలిసి నారాయణ బాహువు నుంచి పుట్టిన నరుణ్ణి మళ్ళీ నారాయణుడి శరీరం పక్కన నిలబెట్టేశాడు. ఇదంతా బాగానే ఉంది, ఈ ఇద్దరు కూడా వదిలిపోయింది. నరుడు బ్రహ్మతేజస్సుతో పుట్టిన ఆ సూర్యుడిలో కలిసిపోయినవాడు వాడవడం వదిలింది, కాని చేతికున్న కపాలం మాత్రం విడిచిపెట్టాడన్న బ్రహ్మ కపాలం. బ్రహ్మని పంపేశాక శివుడు, నారాయణ, ఇదేంటండి దిక్కుమాలిన బ్రహ్మకపాలం అవ్వటంలా, పైగా చూసావా, నేను చేసిన బ్రహ్మహత్యా పాపం నల్లని రూపంతో నా శరీరాన్ని పట్టుకుంది, ఈ బ్రహ్మహత్య నన్ను పట్టుకోవడంతో నాకు భయంగా ఉందన్నట. నదులలో స్నానం చెయ్యి అన్నాడు విష్ణు. బదరికకి వెళ్ళాడు. తీరా చూస్తే బదరిలో అక్కడున్న సరస్వతి నది ఎండిపోయింది, అక్కడున్న గంగానది అలకనందానికి రూపడుతుంది, అది ఎండిపోయింది. స్నానం చేస్తే పాపం పోతుంది కదా అని యమున నది దగ్గరకు వచ్చాడు, అదే అది ఎండిపోయింది. అక్కడి నుంచి పుష్కరారణ్యం వెళ్ళాడు, మగధారణ్యం వెళ్ళాడు, సైంధవారణ్యం వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా నదులు ఎండిపోతున్నాయి. ఇక ఆయన తిరిగి 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 రావం లేదనుకుని మళ్ళీ భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ప్రార్థించాడు. నమస్తే దేవతానాథ, నమస్తే గరుడధ్వజ, శంఖ చక్ర గదాణి వాసుదేవ నమోస్తుతే. ఓ దేవేశ్వర, గరుడధ్వజ నీకు నమస్కారం, శంఖచక్ర గదాధారి నీకు నమస్కారం, వాసుదేవుడు నీకు నమస్కారం. నీలో గుణాలు లేవు, నిర్గుణుడివి, అనంతుడివి, సకల లోకేశ్వరుడివి, సర్వవ్యాపకుడివి, దివ్యస్వరూపుడివి, త్రిమూర్తులలో ప్రధాన పురుషుడివి, కిందకి వెళ్ళాడే దివ్యశక్తి కలిగిన వటవృక్షంలో ఉంటావు, ఊర్ధ్వం
అవశ్యాకం అశ్వత్థం ప్రాహురవ్యం.
భగవంతుని సృష్టిలో ఒకటి ఉండదట, వేళ్లు పైకి ఉంటాయి, కొమ్మలు కింద పుడతాయి, అదే ఓర్ధమూలం అంటే అసత్యాకం. కింద ఉంటాయి కొమ్మలు, అటువంటి మర్రి చెట్టు నీవే, అటువంటి నీకు నమస్కారం. బాబు ఈ బ్రహ్మహత్య పాపం కట్టుకోలేకపోతున్నాను, రక్షించో 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 అని ప్రార్థిస్తే మహేశ్వర ఈ బ్రహ్మహత్య పాపం తేలిగ్గా పోదు. అందులో మామూలు అయితే పోను, నువ్వు కొంచెం రథోపణులు వాడిని చంపావు, తాకే నరిగావు. ఇక్కడ నుంచి వరస పెట్టి నేను చెప్పిన చోటుకు వెళ్ళు, ముందు ప్రయాగకు వెళ్ళు.